ईश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्री गुरवे नमः. గురుపూర్ణిమ భారతీయులకి చాలా మహత్వపూర్ణమైనటువంటి పండుగ. ఈ గురుపూర్ణిమ నాడు శిష్యులందరూ వారి వారి గురువులను విశేష భక్తి శ్రద్ధలతో అర్చించి కిందటి సంవత్సరం అంతా, అంటే ఆ కిందటి గురుపూర్ణిమ నుంచి ఈ కిందటి గురుపూర్ణిమ, ఈ రోజు వచ్చే గురుపూర్ణిమ వరకు సాధనలో వారు ఏ విధంగా ప్రగతి చెందారో అంచనా వేసుకుంటారు, పరీక్షించుకుంటారు. ఈ గురు పుట్టిన నుంచి దేవ పరివార్ అనే ఒక విశేష సంఘటన నిర్మించటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సంఘటన దేవమానవుల సమాజము నిర్మించటానికి బీజంగా పనిచేస్తుంది. అంటే దేవమానవ సమాజానికి బీజారోపణ కార్యక్రమము ఈ గురు పూర్ణిమ నుంచి మొదలవుతుంది. ఈ గురు పూర్ణిమకి మీరు చేయవలసిన సాధనా విధానము ఒక నెల రోజుల పాటు జూన్ 26, అంటే గాయత్రి జయంతి 25 అవుతుంది, 25న గాయత్రి లలిత భాగవత యజ్ఞములో మేము ఈ గురు పూర్ణిమ నుంచి, ఈ గురు పూర్ణిమ కొరకు విశేష సాధనలు మేము చేసుకుంటాము అనే దీక్ష తీసుకుని 26 నుంచి మొదలెడతారు. దీక్ష తీసుకునే వాళ్ళందరూ కూడా గాయత్రి లలిత భాగవత యజ్ఞంలో పాల్గొని రక్ష కత్తించుకుని దీక్ష తీసుకోవాలి. యజ్ఞ పురుషుడు ముందు, యజ్ఞపురుషుడు కలికి అవతారము ఒకటే అనేది చాలాసార్లు మీకు అశ్వమేధ యజ్ఞ సంబంధంగా చెప్పాను. అంచేత యజ్ఞాగ్ని ఎక్కడ ఉంటుందో అక్కడ కలికి అవతార చేతనత్వము ఉంటుంది. అంచేత గాయత్రి లలిత భాగవత యజ్ఞము చేసిన తర్వాత పూర్ణాహుతికి ముందు మేము ఒక నెల రోజుల పాటు దేవ పరివార్ ఆవిర్భావానికి దీక్ష చేస్తున్నాము, సాధన చేస్తున్నాము అనే రక్ష కట్టుకుని పూర్ణాహుతి చేసుకుని యజ్ఞానంతరము ప్రసాదము తీసుకుని 26వ తారీఖు నుంచి సాధనలు మొదలెడతారు. 25న గాయత్రి జయంతి నాడు దీక్ష తీసుకుంటారు, ఏకాదశి నుంచి సాధనలు మొదలెడతారు. సాధనా విధానంలో మొట్టమొదటి కండిషన్ ఏంటి అంటే రోజుకి మీరు 16 మాలలు మంత్రజపం చేయాలి. ఇందులో 15 మాలలు పొద్దున్న, 1 మాల రాత్రి చేయాలి. ఈ 16 మాలలు మీరు గాయత్రి మంత్ర జపం చేయొచ్చు, లేకపోతే ప్రతి 5 మాలలకి 1 గాయత్రి మంత్రము, దాని తర్వాత 4 మాలలు మహాలక్ష్మి మంత్రము. అంటే 3 మాలలు గాయత్రి మంత్రము, 12 మాలలు మహాలక్ష్మి మంత్రము, 15 మాలలు రాత్రి పడుకునే ముందు గాయత్రి మంత్రం 1 మాల. ఇది జప విధానానికి మీరు అనుసరించవలసినటువంటి విధానం. పొద్దున్న 15 మాలలు, రాత్రి 1 మాల. ప్రతి ఒక్కరూ రాత్రి 1 మాల గాయత్రి మంత్రమే చేస్తారు. పొద్దున్న మీరు చేసుకునేటటువంటి 15 మాలలో మీ ఇష్ట ప్రకారము వీలవుతే 15 మాలలు గాయత్రియే చేసుకోండి, లేకపోతే 3 మాలలు గాయత్రి మంత్రము, 12 మాలలు మహాలక్ష్మి మంత్రము ఒకే సిట్టింగ్లో పూర్తవ్వాలి. ఇది కండిషన్. మీరు ఈ సాధన చేయదలుచుకున్నవారు ఈ నెల రోజులు 26వ తారీఖు నుంచి గురు పూర్ణిమ వరకు ఒకే సిట్టింగ్లో 15 మాలలు పూర్తవ్వాలి. పొద్దున్న రాత్రి పడుకునే ముందు 1 మాల గాయత్రి చేసుకోవాలి. ఇది జప విధానము. రెండవది గురుస్థానాలు పెట్టుకోవాలి. 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించుకోవటం గురుస్థానం. ఆ గురుస్థానం దగ్గరే గురుసత్తా ఫోటో, దత్తుని ఫోటోతో కలిసిన యంత్రము. భావం అర్థమవుతుంది కదా, యంత్రము రాగిది కాదు, కాగితంది. కాగితం మీద అచ్చు వేసినటువంటి దత్త యంత్రము, దత్తుని ఫోటో, గురుసత్తా ఫోటో ఖచ్చితంగా ఉండాలి. కలశములో నీళ్లు పద్ధతి ప్రకారము షట్కర్మలు చేసుకుని మంత్రజపం మొదలెట్టాలి. దీని తర్వాత మూడవ ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే గురు గీతా పారాయణ మీరు 2 సార్లు పూర్తి చేయాలి. గురు పూర్ణిమ లోపల మీరు 2 సార్లు పూర్తి చేయాలి. దాని విధానం ఏంటంటే రోజుకి 30 శ్లోకాలు గురుగీత మీరు సుమారు చదివితే 15 రోజుల్లో 1 ఆవృత్తి అయిపోతుంది. ఆ గురుగీతలో ఉన్నటువంటి శ్లోకాలను 30 పెట్టి డివైడ్ చేసుకుని వచ్చిన సంఖ్యనే రెట్టింపు చేసుకోవాలి. అంటే గురుగీతలు సుమారు 330 శ్లోకాలు ఉన్నాయి, అంతేనా? 330 శ్లోకాలని 15 పెట్టి భాగిస్తే ఎంత అవుతుంది? 22. అంటే రోజుకి 24 గురుగీత శ్లోకాలు చదువుకుని తీరాలి అర్థముతో సహా. 15 రోజులకి గురుగీత పారాయణ అయిపోతుంది. అంటే మీరు 26 మొదలెడితే 26 2 సార్లు గురుగీత పారాయణ పూర్తయిపోతుంది. అర్థంతో పాటు చదువుకోవాలి శ్లోకము, అర్థము. వీలైన వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు తాత్పర్యాన్ని కూడా, వివరణని కూడా. మలయాళ స్వామి వారు రాసినటువంటి పుస్తకము గురుగీత చాలా బాగుంటుంది. అది ఒకటి. అంటే గురుగీతను మీరు పారాయణలాగా కాకుండా విశ్లేషణ చేసి ఆ శ్లోకాల అర్థాలు చదువుతున్నప్పుడు అర్థం కాందాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టుకుని దాన్ని మళ్లీ నాకు మీకు వీలైనప్పుడు అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ఇంకేత మొదటిది గురుగీత పారాయణ పద్ధతిగా. దాని తర్వాత పారాయణలో 1 అధ్యాయము భాగవత దశమస్కందము, 1 అధ్యాయము ఏకాదశ స్కందము. పారాయణలో మొదటిది గురుగీత పారాయణ, 2వది 1 అధ్యాయము దశమస్కందము, 1 అధ్యాయము ఏకాదశ స్కందము. దీన్ని 90 ప్లస్ 30 అధ్యాయాలు దశమస్కందంలో, 31 అధ్యాయాలు ఏకాదశ స్కందంలో ఉన్నాయి. కనుక 121 మంది ఒక గ్రూప్గా ఉంటే ప్రతిరోజు దశమస్కందము ఏకాదశ స్కందం పారాయణ పూర్తయిపోతుంది. దీన్ని జాగ్రత్తగా పద్ధతిగా విభజన చేసుకోండి. అంటే ఏ విధంగా అవుతే మీరు దశమస్కందాన్ని గ్రూప్ గ్రూప్గా చేశారో అదే గ్రూపులకి ఈ ఏకాదశ స్కందంలోని 31 అధ్యాయాలు పంచండి. అంటే ఏంటి, దశమస్కందానికి మీకు 90 మంది ఉన్నారు, వారికే ఆ గ్రూప్కే ఏకాదశ స్కందం కూడా 3 గ్రూపులుగా పంచుతారు. ఎందుకంటే 31 అధ్యాయాలుగా ఉన్నాయి, 90 మందికి డివైడ్ చేయాలి. ఇది అవగాహన వస్తుంది కదా. అంటే ఏమవుతుంది, దీన్ని బట్టి ప్రతిరోజు 1 అధ్యాయం దశమస్కందము, 3 సార్లు ఏకాదశ స్కంద పారాయణ జరుగుతుంది ప్రతిరోజు. క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది కదా. అందువల్ల ఈ 4 రోజుల్లో 30 సార్లు దశమస్కందం పారాయణ అవుతుంది, 90 సార్లు ఏకాదశ స్కంద పారాయణ అవుతుంది. కానీ గ్రూపు 121 మంది గ్రూపుని మీరు 90 మంది ఎలాగో ఉండుంటారు, వాళ్ళకే మళ్ళీ ఇది యాడ్ చేయాలి మీరు. దీనితో పాటు 4 సార్లు భగవద్గీత పారాయణ పూర్తవ్వాలి. వారంలో ఎలా భగవద్గీతను చదువుకోవాలో నేను అందజేశాను. ఆదివారం నాడు 18 కుండీలతో పూర్ణాహుతి యజ్ఞం చేసుకోమన్నాను, అదే మళ్లీ మీరు కొనసాగిస్తారు గీతా పారాయణ. అంటే ఈ సాధనలో గురుగీత పారాయణ, దశమస్కంద పారాయణ, ఏకాదశ స్కంద పారాయణ, భగవద్గీత పారాయణ జరుగుతుంది. ఈ పారాయణ సమయము మీ వీలు బట్టి మీరు పెట్టుకోవచ్చు. నా సలహా సాధారణంగా ఏంటి అంటే, దశమ స్కందము ఏకాదశి స్కందము పొద్దున్న చదివేసుకోండి, టిఫిన్కి ముందు. భగవద్గీత లంచ్కి ముందు చేసేయండి. రాత్రి పడుకునే ముందు గురుగీత చదువుకోండి. ఇది సలహా మాత్రమే. మీ వీలు బట్టి మీరు ఎప్పుడైనా మీ పారాయణ సమయాన్ని నిర్ణయించుకోండి. కానీ నెల రోజులు ఈ పారాయణలు మీరు నిర్ణయించుకున్న టైం ప్రకారం చేసుకోవాలి. దీని తర్వాత గురువు గారి యొక్క ఆత్మబోధ, తత్వబోధ, 3 గంటలకి చింతన మనన అనేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసుకుంటూ ఉండాలి. ఈ సాధన నెల రోజుల పాటు చేయాలి. దీనికి 25న గాయత్రి లలిత భాగవత యజ్ఞము చేసుకుని దీక్ష తీసుకుని 26వ తారీఖు నుంచి మీరు మొదలెట్టేసి అందరూ 23-25 మధ్యన వైజాగ్కి చేరుకోవాలి. జూలై 4 రోజుల కార్యక్రమము, 25, 26, 27, 28 4 రోజుల కార్యక్రమం ఉంటుంది. కానీ కరెక్ట్ గా చెప్పాలి అంటే అది 29, 28, 27, 26 అంటే 26 పొద్దున్న నుంచి జూలై కార్యక్రమం మొదలవుతుంది. జూలై 26 పొద్దున్న నుంచి కార్యక్రమం మొదలవుతుంది. జూలై 29 గురు పూర్ణిమకి దేవపరివార కార్యక్రమం పూర్తవుతుంది. అంచేత 26 నుంచి కదా మొదలవుతుంది అనుకున్నాం. 26, 27, 28, 29 అంచేత 26 నుంచి మొదలవుతుందంటే మీరు 25 సాయంత్రానికైనా వైజాగ్ లో ఉండాలి. కానీ దీనికి కావలసిన అరేంజ్మెంట్స్ అవన్నీ చేయటానికి ఇంకా ముందు ఎవరైనా వచ్చేయగలిగితే రావాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్, దక్షిణ, బియ్యము, నిమ్మకాయలు. ప్రతిరోజు మీరు గురుసత్త, దత్తుడు, దత్త యంత్రము, లామినేటెడ్ ఫోటోల ముందు ఒక పసుపు బట్ట వేసి ఒక గుప్పిడి బియ్యము, నిమ్మకాయలు పెట్టి పూజ మొదలెట్టాలి. పసుపు బట్ట మీద ఒక గుప్పిడి బియ్యము, నిమ్మకాయలు, దక్షిణ పెట్టి పూజ మొదలెట్టాలి. పూజానంతరము బియ్యాన్ని, నిమ్మకాయని మీరు ఆ రోజు వంటలో వాడేసుకోవచ్చు. దక్షిణని మీ నిత్య కార్యక్రమాల్లో వాడేసుకోవచ్చు. కానీ మీరు మొదటే సాధన మొదలెట్టేటప్పుడే 8 కిలోల బియ్యము, ఎంత దక్షిణ, 8 నిమ్మకాయలు మీరు వైజాగ్కి తీసుకొస్తారో అనుకోండి. 8 కేజీల బియ్యము, ఎంత దక్షిణ ధన రూపంలో, 8 నిమ్మకాయలు. 8 కేజీల బియ్యము అనేది ముందే నిర్ణయించుకుని మీరు వైజాగ్ వచ్చాక కొని ఇవ్వచ్చు. అది ఆ కేజీల బియ్యం మూసుకురావక్కర్లే. దక్షిణ మీరు కొంచెం యథాశక్తి అంటే తక్కువ కాదు, మీరు ఎంత ఎక్కువ పెట్టగలరో అంత ఎక్కువ దక్షిణ. నిమ్మకాయల సంఖ్య రోజుకి ఒకటి చొప్పున ఓ 30 నిమ్మకాయలు ఎంతో అక్కడే వైజాగ్లో మీరు కొనేయవచ్చు. భావం అర్థమైంది కదా. అంచేత బియ్యము 8 కేజీలు, దక్షిణ 8 రూపాయలు, దాని తర్వాత 30 నిమ్మకాయలు. ఇది వైజాగ్లో మీరు ఇచ్చాక 8 కుండీల యజ్ఞము నిర్ణయిస్తామో ఆ బియ్యము దక్షిణ బట్టి నిర్ణయిస్తాం. దాన్ని బట్టి ఉంటుంది. సాధకులు ఇచ్చిన దక్షిణ ప్రకారము ఆ దక్షిణతోనే ఈ యజ్ఞము, యజ్ఞ కార్యక్రమము నిర్వహిస్తాం. దీంతోనే దేవపరివార సంఘటన, సంరచన, నియమావళి కూడా గురు పూర్ణిమ నాడు మీకు అందజేయబడుతుంది. జై గురుదేవ్. క్లియర్గా ఉంది కదా.